ஷன்னோ மித்ரஸ்யம் வருணஹ ஷன்னோ பவத்வர்யமாம் ஷன்ன இந்த்ரோ ப்ருஹஸ்பதிஹி ஷன்னோ விஷ்ணுருருக்ரமஹ நமோ ப்ரஹ்மணே நமஸ்தே வாயோ த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்மாஸி த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்ம வதிஷ்யாமி ரிதம் வதிஷ்யாமி சத்யம் வதிஷ்யாமி தன்மாமவது தத்வக்தாரமவது அவது மாம் அவது வக்தாரம். ஓம் சாந்தி சாந்தி சாந்தி.
నలభై రెండో పేజీ ఎనిమిదవ అనువాకం.
ఓమితి బ్రహ్మ ఓమితీదగుం సర్వం ఓమిత్యేతదనుకృతి హస్మవాం ஏதத் அனுக்ருதிஹஸ்ம அப்யோ ஶ்ராவயேஷ்யா ஶ்ராவயந்தி அப்யோ ஶ்ராவயேத்யா ஶ்ராவயந் ஓமிதி சாமானி காயந்தி. ஓகும் ஷோமிதி ஷஸ்த்ரம் ஷகும் சந்தி ஓகும் ஷோமிதி ஷஸ்த்ராணி ஷகும் சந்தி ஓமித்யத்வர்யுஹும் ஓமித்யத்வர்யுஹ் ப்ரதிகரம் ப்ரதிக்ருணாதி. ஓமிதி ப்ரஹ்மா ப்ரசௌதி ஓமித்யக்னிஹோத்ரமனுஜானாதி ஓமித்யக்னிஹோத்ரமனுஜானாதி ப்ராஹ்மண ப்ரவக்ஷன்னாஹ ஓமிதி ப்ராஹ்மண ப்ரவக்ஷன்னாஹ ப்ரஹ்மோபாப்னவானீதி நவானீதி ப்ரஹ்மைவோபாப்னோதி.
ஓங்காரம் ஒக அக்ஷரம். ஈ ஓங்காரம் ఆలంబనంగా చేసుకొని ఆ సగుణ ఈశ్వరుణ్ణి ఆ సగుణ బ్రహ్మాన్ని ధ్యానించు అని చెప్తున్నారు ఇక్కడ. ఓంకార విశిష్టత ఏ ఏ పనులయందు విధులయందు ఓంకారాన్ని ఉపయోగించేవారు మన పూర్వీకులు అనే విషయాన్ని ఈ మంత్రంలో చెప్తున్నారు. మొదట ఓం ఇతి బ్రహ్మ. ఓం అనే ఆలంబనాన్ని ఓంకారం అనే అక్షరాన్ని మనం ఉపాసీత అని చేర్చుకోవాలి ఇక్కడ. ఓం ఇతి బ్రహ్మ అంటే ఏమిటర్థం? ఓం అనే అక్షరం ఆలంబనాన్ని చూసుకుంటూ మనసులో తలుచుకుంటూ ఆ సగుణ బ్రహ్మని ఈశ్వరుణ్ణి ధ్యానించు అన్నారు. ఉపాసించు, ఉపాసీత అని చేర్చుకోవాలి అక్కడ. ఇతి అంటే ఈ విధంగా అని అర్థం. ఓంకారం సగుణ బ్రహ్మముగా తలచి ధ్యానించవలసినది. సగుణ బ్రహ్మ ఈశ్వర. తర్వాత ఓమితీదగుం సర్వం, ఇదం సర్వం, ఈ చూస్తున్నటువంటి మన కంటి ముందు ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా, ఇదం సర్వం. ఈశావాస్యోపనిషత్తులో చూసాం మనం ఈశావాస్యమిదగుం సర్వం అని. ఇదగుం సర్వం అంటే నా ముందున్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఇదగుం సర్వం. ఓం ఇతి అన్నారు, ఓంకారమే అని నేను తెలుసుకో అన్నారు. ఓంకారమే ఓం ఇతి, ప్రపంచం ఓంకారం అని అర్థం. అందుకని ఏ శబ్దం వింటున్నా కూడా ఓంకార శబ్దంగానే తలుచుకోండి. ప్రతి శబ్దం కూడా ఓంకారంగా తలుచుకున్నామనుకోండి, మనకి ఎటువంటి దాని మూలంగా ఆ శబ్దం మూలంగా మన మనస్సు అలజడి చెందదు, అంతా ఓంకారమే కదా అనే భావన ఏర్పడుతుంది. ఇదగుం సర్వం ఓం ఇతి అని ధ్యానించవలసింది అని. తర్వాత ఏతత్ అనుకృతి హస్మవా అన్నారు. ఓం ఇతి ఏతత్ అనుకృతి హస్మవా అప్యో శ్రావయేత్యా శ్రావయంతి. అదొకటి అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఇతి హస్మ అనేది ప్రసిద్ధి సూచన అన్నమాట. హా వై ఇది ప్రసిద్ధి అన్నమాట. ఓం ఇలా కదా ప్రసిద్ధి చెందింది అని చెప్తోంది మంత్రం. ఏతత్ ఓం ఇతి అనుకృతి హస్మవ, అంగీకార సూచకంగా అనుజ్ఞాసూచకంగా ఈ విధంగా ఉపయోగించేవారు కదా అప్పుడు అని అర్థం. హస్మవ మన వారంతా అలా ఉపయోగించేవారు కదా, ఓం అని ప్రతిదానికి ఓం అని చెప్పేవాళ్ళు. అనుజ్ఞాసూచకంగా అని అర్థం. అది రెండు. మూడు, ఓం శ్రావయా ఇతి ఆశ్రావయంతి అపీన. ఓం ఆశ్రావయా ఇతి అంటే ఆ యొక్క పురోహితుడు యజ్ఞం యాగాలు చేసేటప్పుడు పురోహితుడు ఉంటారు కదా, ఆ పురోహితుడు ఇంకొక పురోహితుడికి చెప్తాడు, నువ్వు ఆ దేవతలను ఓం అని చెప్పి వారిని ఆహ్వానించవలసినది అని అంటారు. శ్రావయ అంటే ఓంకారాన్ని పాడవలసింది అన్నారు, గానం చేయవలసింది. ఓంకారం సామగానానికి చెందింది కనుక ఆ ఓంకారాన్ని నువ్వు ఉచ్చరిస్తూ వారిని ఆహ్వానించవలసినది దేవతలను అన్నారు. ఇలా విషయం విన్నప్పుడు ఆ పురోహితుడు ఏం చేస్తాడు? ఓం అంటాడు. అలాగే నేను ఉచ్చరిస్తాను అనటానికి కూడా ఓం అంటారు. సరేనండి అనకూడదు, అలాగే చేస్తానండి అని కూడా చెప్పక్కర్లేదు. ఆయన ఓం ఇది శ్రావయ్య అనగానే ఓం అంటారు ఆయన, అలాగేనండి అని అర్థం, మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని అర్థం. ఆశ్రావయంతి తన క్రింద ఉన్నటువంటి ఆ శిష్యులకి ఈ విధంగా చెప్తారన్నమాట. అంటే ఆ పురోహితుడికి మొదటి ఆయన ఉంటాడు కదా పెద్ద, ఆ యజ్ఞాన్ని చేసేటువంటి పురోహితుడు ముఖ్యమైనటువంటి ఆయన చెప్తారు అందరికి. ఓం శ్రావయ ఓం అని చెప్పవలసినది. తర్వాత నాలుగు, ఓం ఇతి సామాని గాయంతి. సామగానం చేసేవారు కూడా మొదట ఓం అనే సామగానాన్ని చేస్తారు. నాలుగు. ఐదు, ఓగుం శస్త్రానిషగుం శంసంతి. ఓం షోం ఇతి శస్త్రాణి శంసంతి. ఐదవ విషయం, అదేవిధంగా ఋగ్మంత్రాలు చెప్పేటప్పుడు, ఋగ్మంత్రాలు చెప్పేటప్పుడు కూడా చదివేటప్పుడు ఆ ఋగ్మంత్రాలకి ఈ గానం చేసే పద్ధతి ఉండదు. వాటిని శస్త్రమంత్రాలు అంటారు. గానం చేయడానికి ఉపయోగించే మంత్రాలు వేరు, గానం లేకుండా స్వరం లేకుండా అని అర్థం. గానరహిత మంత్రాహ అని అర్థం. శస్త్రాణి అంటే శస్త్రమంత్రములు, గానం లేని మంత్రములు, స్వరం లేని మంత్రములు, అవి ఋగ్మంత్రాలు అన్నమాట. ఆ ఋగ్మంత్రాలని శంసంతి ఋగ్వేద ఉపురోహితుడు వాటిని ఉచ్చరిస్తారు, వాటిని పారాయణం చేస్తారు. వారు ఋగ్వేద పురోహితుడు శస్త్రాణి అంటే ఈ మంత్రాలను చెప్తారు. ఏమని చెప్తారు? ఓం షోం ఇతి, ఓం షోం అనే పదాలు ఉపయోగిస్తారు దానికి ఋగ్మంత్రంలో. క్రిందటిసారి చెప్పాను ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క పురోహితుడు ఉంటాడని చెప్పానా? ఓకే. హోత, ఉద్గాత, అధ్వర్యు, బ్రహ్మ అని నాలుగు వేదాలకి నాలుగు రకాలైనటువంటి నాలుగురు ఉంటారు పురోహితులు. వారికి ఈ పేరు అన్నమాట. ఋగ్వేద పురోహితుడికి హోత, ఆయన క్రింద ఉండే గణమంతా కూడా హోతృగణం అంటారు. గణం అంటే ఒక్కొక్క పురోహితుడి కింద, ఆ ఋగ్వేద పురోహితుడి కింద కొంతమంది ఉంటారు పురోహితులు. ఒక్కొక్క యాగం యజ్ఞం చేసేటప్పుడు హోతృగణం అంటే అక్కడ నలుగురు ఉంటారు. అదే ఉద్గాత, ఉద్గాతృగణం అంటే నలుగురు ఉంటారు. అదేవిధంగా అధ్వర్యుహు ఉన్నాను, యజుర్వేద పురోహితుడి కింద నలుగురు ఉంటారు. అధ్వర్యుహు అథర్వణ వేద పురోహితుడు బ్రహ్మ అన్నారు, ఆయన క్రింద కూడా నలుగురు ఉంటారు. మొత్తం ఎంతమంది అండి? 4 x 4, 4 x 4, 16 మంది. ఈ 16 మంది ఉంటారు ఆ యజ్ఞ వేదిలో. యజమాని ఉంటారు, ఎవరి కోసం అయితే చేస్తున్నారు ఆ యాగాన్ని సంకల్పం చేసి, ఆ యజమాని ఉంటాడు. యజమానికి పత్ని ఉండాలి, యాగం యజ్ఞం చేయాలంటే పత్ని కావాలి. పతి పత్ని 16 మంది, మొత్తం ఎంతమంది? 18 మంది. ఒక యాగం యజ్ఞం చేయాలంటే 18 మంది ఉండాలి, మిగతా ద్రవ్యములన్నీ కాకుండా. అష్టాదశోక్తం అవరం యేషు కర్మ అని ముండకోపనిషత్తులో చూసాం. అష్టాదశ అంటే 18 మంది ఉన్నటువంటి ఈ ఈ కర్మ, ఈ రిచువల్స్ అంటారు వీటిని, యజ్ఞ యాగాలన్నీ కూడా. ఇవన్నీ కూడా మనిషిని స్వర్గానికి బ్రహ్మలోకానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి అని చెప్తారు అందులో. తర్వాత అదేవిధంగా అధ్వర్యుహు ప్రతిగృణాతి ఓం ఇది ప్రతిగరం. అధ్వర్యుహు అంటే యజుర్వేద పురోహితుడు. ఋగ్వేద పురోహితుడు విషయం చెప్పారు ఇప్పుడు. అక్కడ సామవేద పురోహితుడు సామగానం చేస్తారు ఓం అని. ఇప్పుడు అధ్వర్యుహు పురోహితుడు, వీళ్ళేం చెప్తారట? వాళ్ళు అనుమతిస్తారు. ప్రతిగరం అంటే అనుమతి, ప్రోత్సాహిస్తారన్నమాట, ఉత్సాహపరుస్తారు. ప్రతిగరం ప్రతిగృణాతి, ప్రతిగృణాతిని వాళ్ళు వెల్లడి చేస్తారు, ప్రోత్సహిస్తూ, ఓంకారం చెప్తూ ప్రోత్సహిస్తూ వారు వ్యక్తం చేస్తారన్నమాట. చెయ్యి, ముందుకు వెళ్ళు, ఇంకా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పడానికి కూడా ప్రోత్సాహకరంగా కూడా ఓంకారాన్ని ఉపయోగిస్తారు. అధ్వర్యుహు ఓం అథ అంటే ఆమోదం అని అర్థం. ఆమోదం అని తెలుగులో ఉపయోగిస్తాం కదా, ఆమోదించడం అంటారు, పర్మిషన్ అంటారు. సో ప్రతిగరం ప్రతిగృణాతి అంటే, ప్రతిగరం అంటే ఆమోదాన్ని, ప్రతిగృణాతి అంటే వ్యక్తం చేయడం అన్నమాట, అనుమతిని వ్యక్తం చేయడం. ఓం ఇతి. అదేవిధంగా నలుగు ముగ్గురు అయినారు కదా, నాలుగో ప్రీస్ట్ ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ ఏ వేదం? అథర్వణ వేదం. నాలుగో వేదం అథర్వణ వేదం. బ్రహ్మ ఓం ఇతి ప్రసౌతి అన్నారు, ఆజ్ఞయిస్తాడు. సూపర్వైజర్ అని చెప్పాను కదా ఆయన. బ్రహ్మకి నాలుగు వేదాలు తెలుసుండాలి ఆయన. ఆయన ఎక్కడ ఒకచోట కూర్చొని ఏం చేయడు, అందరినీ చేయిస్తుంటాడు ఆయన. అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తూ ఉంటాడు అన్నమాట. కమాండ్స్ అంటారు. ఆజ్ఞయిస్తాడు అనమాట, ఆజ్ఞాపిస్తాడు. ప్రసౌతి అంటే ఆజ్ఞాపిస్తాడు. ఎలా ఆజ్ఞాపిస్తాడు? ఓం అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఆయన కూడా. అది చెప్పారు. ఓమితి బ్రహ్మ, ఇక్కడ బ్రహ్మ అనేది దీర్ఘం. మన నిర్గుణం బ్రహ్మ సచ్చిదానందం బ్రహ్మ అయితే హ్రస్వం బ్రహ్మ. ఇక్కడ ఈ బ్రహ్మ బ్రహ్మ అని అర్థం. ఆ బ్రహ్మదేవుడు వేరే మళ్ళీ. అందుకని బ్రహ్మ అనేది రకరకాల అర్థాల్లో ఉంది. ఇక్కడ అథర్వణ వేద పురోహితుడు. తర్వాత ఓమితి అగ్నిహోత్రం అనుజానాతి. అగ్నిహోత్రం చేయడానికి ముందు కూడా ఓం అని చెప్పి అగ్నిహోత్రం చేస్తారు. ఆ సమయంలో కూడా ఓం లేకుండా ఎటువంటి క్రతువులు లేవు, రిచువల్స్ లేవు. మన ఈవెన్ పూజ కూడా లేదు కదా. మనం చేసే దాంట్లో కూడా ఓంతోనే కదా స్టార్ట్ అవుతాం. ఓం గణానాంత్వం, గణపతి దగ్గర నుంచి ఓంతో స్టార్ట్ కావాల్సిందే. ఓం విష్ణు విష్ణుర్వ షట్కార ఓంతో స్టార్ట్ అవ్వాలి. లలితా సహస్రనామం ఏ సహస్రనామైనా సరే ఓంతో కావాల్సింది. అందుకని అగ్నిహోత్రం అనుజానాతి, అగ్నిహోత్రం కర్మ కూడా ఓం అని చెప్పి మొదలు పెడతారు అన్నారు. తర్వాత ఎనిమిదైనా ఇప్పుడు తొమ్మిదవది. ఓం ఇతి ప్రవక్షన్ బ్రాహ్మణ ఆహ అన్నారు. ఓం అని చెప్పి వేదం చదవడానికి బ్రహ్మచారి, వేద అధ్యయనం చేయడానికి ప్రవక్షన్ చెప్పడం కొరకు, వేద మంత్రాలన్నీ అధ్యయనం చేయడం కొరకు ఆ వేద అధ్యయనం చేసే విద్యార్థి ఏ విధంగా మొదలు పెడతాడు వేదం అన్నారు. ఓం అని చెప్పి మొదలు పెట్టాలి. అందుకని ఓంతో మొదలు పెడితే అన్నీ మంగళంగా జరుగుతాయి, నిర్విఘ్నంగా జరుగుతాయి అనే ఉద్దేశంతో ఆ ఓంకారం చెప్పడం వల్ల మనకు ఎటువంటి అడ్డంకులు ఉండవని చెప్పి ఆ ఓంకారాన్ని జపిస్తే ఎంతో మేలని చెప్పి మన వాళ్ళకి నమ్మకం ఉన్నారు. అలా చేస్తూనే ఉన్నారు. ఈ రోజుకి మనము చేస్తూనే ఉన్నాం ఓంకారం అన్నారు. ఓంకారం నిజంగా సన్యాసులకి జపమంత్రం. అది సన్యాసం తీసుకున్న తర్వాత గాయత్రిని వదిలిపెడతాం. గాయత్రిని వదిలిపెట్టిన తర్వాత ఏ జపం చేయాలి సన్యాసి అంటే ఓంకార జపం తీసుకుంటారన్నమాట. ఓంకార జపం ఇస్తారు. అందుకని ఎప్పుడు ఓంకార జపం చేస్తూ ఉండాలి, గాయత్రి చేయకూడదు. అందుకని అందరికీ ఓంకార జపం ఇవ్వరు. ఇస్తే వెంటనే వైరాగ్యం వచ్చి సన్యాసం తీసుకుంటామంటారని ఓంకారం జపం గృహస్థులకి అనుమతి ఇవ్వలేదు. గృహస్థులకి ఎందుకంటే బాధ్యతలు ఉన్నాయి కదా, సన్యాసం తీసుకుంటే ఎట్లా బాధ్యతలు వదిలిపెట్టి. కనుక సన్యాసికి ఓంకార జపం, గృహస్థుడికి సగుణ ఈశ్వర నామ జపం అలా చేయాలి. మనలో సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాలు వచ్చినప్పుడు మనం కూడా ఓంకారం చెప్పచ్చు, గృహస్థులు కూడా ఓంకారం చెప్పచ్చు. అప్పుడు వచ్చినప్పుడు అన్నీ బాధ్యతలన్నీ అయిపోయి ఒక సన్యాసి లాంటి జీవితం జీవిస్తున్నప్పుడు అప్పుడు అనుమతిస్తారన్నమాట. అంతవరకు అనుమతి లేదు. ఓమితి బ్రాహ్మణ ప్రవక్షన్ అంటే ఓం చెప్పే వేద అధ్యయనం మొదలు పెడతారు అన్నారు. ఇది తర్వాత అలా ఓం అని చెప్పడం వల్ల ఏమవుతుంది అన్నారు. ఏం కోరుకుంటున్నాడు? బ్రహ్మ ఉపాప్నవాణి, నేను ఆ బ్రహ్మమును వేద జ్ఞానాన్ని పొందునుగాక, వేద జ్ఞానమును పొందునుగాక అని చెప్తూ మనసులో తలుచుకుంటూ ఆ ఓంకారాన్ని జపిస్తాడనమాట. ఉపనిషత్తు చెప్తోంది అటువంటి వ్యక్తి ఎవరైతే ఇలా అనుకుంటూ ఓంకారాన్ని జపిస్తారో, వేద అధ్యయనం చేయడానికి ముందు ఓంకారం చెప్తూ మొదలుపెట్టి నేను ఆ వేదం యొక్క అర్థాన్ని జ్ఞానాన్ని పొందుతునుగాక అని తలుచుకుంటాడో అతను తప్పకుండా పొందుతాడు అంటోంది ఉపనిషత్తు. ఉపాప్నోతి అన్నారు. ఉపాప్నోతి ఏవ, ఇంకా సందేహమే లేదన్నాడు. అందుకని ఓంకారం కనుక జపించామంటే, మనసులో అనుకుంటూ వేదాధ్యయనం చేశామంటే ఆ వేద జ్ఞానం పొంది తీరతాం, దాంట్లో సందేహం లేదు. అందుకని ఏవా అన్నారు చూడండి. ఉపాప్నోతి ఏవా, ఏమిటది బ్రహ్మ? బ్రహ్మ అంటే వేద జ్ఞానం అని అర్థం. ఇక్కడ బ్రహ్మ దీర్ఘం లేదు. మరి బ్రహ్మ అంటే నిర్గుణం బ్రహ్మ కాదు. ఏమనుకుంటూ ఓంకారం ధ్యానం చెప్పాడు, వేద జ్ఞానాన్ని పొందుదునుగాక అన్నాడు. అలా అనుకుంటూ చెప్పాడు కాబట్టి ఉపాప్నోతి ఏవ బ్రహ్మ, బ్రహ్మ ఉపాప్నోతి ఎవరు? ఆ వేద అధ్యయనం చేసే విద్యార్థి. ఆ వేద అధ్యయనం చేసి చిన్నగా సంస్కారాన్ని పొంది, జ్ఞానయోగ్యతను పొంది, గురువు దగ్గరికి వెళ్ళి ఆ వేద జ్ఞానాన్ని, అర్థజ్ఞానం, శబ్దజ్ఞానం, మొదట శబ్దజ్ఞానం తర్వాత అర్థజ్ఞానం పొందుతాడు అన్నాడు. ఓంకారం వల్ల అంతటి ప్రయోజనం ఉన్నది అని చెప్పబడింది ఈ మంత్రంలో. ఓంకార కర్మ కాండంలో ఓంకారం చెప్పబడింది, ఉపాసన కాండంలో ఓంకారం చెప్పబడింది, జ్ఞానకాండంలో కూడా ఓంకారం చెప్పబడింది. అంటే ఓంకారం అన్ని సాధనలలో కూడా అది ఇమిడి ఉన్నదన్నమాట. కర్మయోగం వల్ల ఏమిటంటే, ఇట్లా యజ్ఞం యాగం హోమాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు ఓంకారంతో, అది కర్మయోగ రిచువల్స్ లెవెల్. ఉపాసన చేసేటప్పుడేమో జప సాధన, ఓంకార జపం. ఓంకార జపం మీద ఒక హిందీలో ఒక పాట ఉంది, మీరు పాడతానంటే నెక్స్ట్ క్లాస్లో నేర్పుతాను మీకు. ఓంకార జపలేనా ఏ జీవన బనానా అని క్యాసెట్లో ఉంది, పాడాను. మీరు నేర్చుకుంటానంటే హిందీ, అందులో ఓంకారం మొత్తాన్ని గురించి ఆ పాటలో ఉంది, చక్కని పాట అది. ధ్యానం చేయడానికి ఉపాసన కాండంలో ఓంకారం, అదేవిధంగా జ్ఞానకాండంలో కూడా మాండుక్యోపనిషత్తులు అంతా ఓంకారాన్ని గురించే. అకారం ఉకారం మకారం మూడు అక్షరాలు ఉన్నాయి అందులో, ఆ ఉ ఉమ్ అన్నారు. ఈ ఆ ఉ ఉమ్ అకార ఉకార కలిసి ఓం అవుతుందని చెప్పాను. ఆ ఓం ఈ అక్షరం అనేటువంటిది మనం చాంట్ చేయంగా 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 మనసులో అకారం అనేటువంటిది స్థూల శరీరం అని, సూక్ష్మ శరీరం అని, అకార ఉకార మకారం అనేటువంటిది కారణ శరీరం అని చెప్పి మాండుక్యోపనిషత్తులో చెప్పబడింది. అదే ఓంకారం. ఈ ఓంకారానికి పైన ఉన్నవాడు తురీయ ఆత్మ అని చెప్పబడింది అందులో. కనుక ఇంతటి చరిత్ర ఉంది ఓంకారానికి. ఇంకా చెప్పాలంటే అన్ని భాషలు ఓంకారం నుంచే వచ్చినాయి అని చెప్తారు. అమ్మ అనేటువంటిది కదా, ఓంకారం నుంచే వచ్చింది. కొంతమంది చెప్తారు యామెన్, వాళ్ళు చెప్తారు కదా అసలు క్రిస్టియన్స్ యామెన్ అని, అది కూడా ఓంకారం నుంచే వచ్చిందిట. ముస్లిమ్స్ చెప్పేది ఏమిటి? అల్లా అల్లా, అది వేరే ఉన్నది ఇంకోటి. వాళ్ళు చెప్పేది ఓంకారమే. అందుకని అన్నీ ఓంకారం నుంచి వచ్చినవే, ఎవ్వరూ ఓంకారంలో నుంచి కాకుండా ఏమీ లేదు. అన్ని అక్షరాలు ఓంకారంలోనే ఇమిడి ఉన్నాయి. ఆమెన్ యామెన్ ఓమెన్ ఏదో ఉంది ఇంకొకటి, ఇంతకుముందు చెప్పేవాళ్ళం మర్చిపోయాడు, ఇప్పుడు అది ఉపయోగించడంలా చాలా రోజులైంది. తర్వాత చదువుతాం 9వ అనువాక. ఇంతటితో ఓంకార విశిష్టత గురించి పూర్తవుతుంది. 9వ అనువాకం ఇక్కడ సదాచారం గురించి, వైదిక ఆచారాన్ని గురించి చెప్తున్నారన్నమాట. చాలా ముఖ్యమైన మంత్రాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం చదివే మంత్రాలు ప్రతిరోజు పారాయణం చేయవలసినవి, పారాయణం మాత్రమే కాదు ఆచరించవలసినవి కూడా చదువుతాం.
ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాథీతరః సత్యవచారాథీతర తప ఇతి తపో నిత్యః పౌరుషిష్ఠిః స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః తద్ధి తపస్తద్ధి తపః
కర్మ మన విధులను మనం చేసేటప్పుడు ఎలా చేయాలి అని చెప్తున్నారు. స్వాధ్యాయ ప్రవచనేచ అని తిరిగి 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 చెప్పబడింది ఇందులో అనేక సార్లు, దాదాపు ఒక 12-13 సార్లు స్వాధ్యాయ ప్రవచనేచ అని వస్తున్నది. స్వాధ్యాయ ప్రవచనం అంటే ఏమిటి? స్వాధ్యాయం అంటే మనకంతట మనం చదవడం, గురువుగారి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవటం, పఠనం. స్వాధ్యాయం, స్వ అధ్యాయం అంటే ప్రతి వాళ్ళం కూడా ఒక వేదానికి సంబంధించిన వాళ్ళమే. మనం ఋగ్వేదానికో యజుర్వేదానికో సామవేదానికో అథర్వణ వేదానికో చెందిన వారం. మనకు తెలియదు, చాలామందికి తెలియదు మీది ఏ వేదం అంటే అని అడుగుతారు. మనకు తెలియకపోయినా కూడా మన అందరం ఒక వేదానికి, ఒక ఋషి పరంపరకి చెందిన వారమే. కనుక శాస్త్రం ఏం చెప్తుందంటే, నీవు ఏ వేదానికి చెందినవాడివో, ఏ శాఖకు చెందినవాడివో, అది నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి అది నేర్చుకోవలసినది, పారాయణం అన్నారు. అది చెయ్యాలి, దాన్ని స్వాధ్యాయం అంటారు. స్వ అధ్యాయం అన్నారు అంటే నేను ఏ వేదానికి చెంది ఉంటానో ఆ వేదాన్ని నేను చదవడం నా యొక్క కర్తవ్యం. చదివిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ప్రవచనేచ అన్నారు. ఇతరులకు బోధించాలి, నీకెంతవరకు తెలుసో అంతవరకు నువ్వు ఇతరులకు బోధించు అన్నారు. ప్రవచనం, స్వాధ్యాయం నా కొరకు, ప్రవచనం ఇతరుల కొరకు. ఇతరులకు బోధించడం వల్ల ఏమవుతుందంటే, నీకు తెలిసినంత వరకు నీ కుటుంబంలో వ్యక్తులకైనా నువ్వు చెప్పొచ్చు, పిల్లలకు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, మనకు తెలిసిన వారికి. మనం నేర్చుకున్న విద్యని మనం వారికి పంచాలి, అది మన కర్తవ్యం. లేకపోతే ఆ విద్య అంతటితో నశించిపోతుంది కదా. కనుక చిన్న వయస్కులకి వాళ్ళకి ఈ విద్యను నేర్పాలి. అందుకని స్వాధ్యాయం ప్రవచనం అన్నారు. స్వాధ్యాయ ప్రవచనే చ, ఇలా చేస్తూ స్వాధ్యాయం చేస్తూ ఏమేం చేయాలట అన్నారు. ఋతం అన్నారు. మన పుస్తకంలో అన్ని చక్కగా వివరంగా రాశారు, ఒక్కొక్క దానికి ఋతం అని ప్రతిదానికి రాసి పెట్టారు ఇందులో అనువాదంలో. ఋతం అంటే ఏమిటి? యథాశాస్త్ర జ్ఞానం అంటారు శంకరాచార్యుల వారు. శాస్త్రంలో చెప్పిన విధంగా దాన్ని తెలుసుకోవడం, యథాశాస్త్ర జ్ఞానం, ఎలా చెప్పబడిందో శాస్త్రంలో అలాగే తెలుసుకొని దానికి తగినట్లుగా నా జీవితాన్ని మలుచుకోవడం, దాన్ని ఋతం అంటారు. సరైనటువంటి గ్రహింపు కావాలి మనిషికి, గ్రహణం అన్నారు. ఏదో చెప్తే శాస్త్రంలో నేను ఏదో అర్థం చేసుకోకూడదు, అందుకని ఋతం అనేది ఉన్నది ఉన్నట్లుగా అని అర్థం. ఇక్కడ ఈ గ్రంథకర్త స్వామివారు రాసింది ఏమిటంటే, ఈ యొక్క ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి అన్నీ ఈ గ్రహాలు, ఈ సూర్యుడు, నీరు ప్రవహిస్తూ ఉన్నది, గాలి వీస్తూ ఉన్నది, ఆ గోళకాలన్నీ కూడా వాటి వాటి స్థానంలో ఉన్నాయి, నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాటి వాటి క్రమంగా వాటి వాటి పనులు చేస్తూ ఉండబట్టే ఈ సృష్టి అంతా కూడా అందంగా చక్కగా నిలిచి ఉన్నది. దానికి తగినట్లుగా మనం కూడా ఆ సృష్టిని గౌరవిస్తూ, మనం కూడా ఆ సృష్టిలో ఒక భాగమని, ఈ ప్రకృతిలో ఒక భాగమని తలుచుకుంటూ మనం జీవిస్తే, మనం ఆ ప్రకృతి వల్ల దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః, ఎప్పుడైతే నేను ఆ దేవతలందరినీ, నక్షత్రదేవత, సూర్యదేవత, చంద్రదేవత, వరుణదేవత, వాయుదేవత, ఆకాశదేవత, ఈ దేవతలందరినీ కూడా నేను పూజిస్తూ నమస్కరిస్తూ వారిని గౌరవిస్తూ నా జీవితాన్ని సక్రమంగా ఉంచుకుంటాను, దానివల్ల నాకెంతో సంస్కారం పొంది నేను సమాజంలో ఒకటిగా ఇందులో కలిసిపోవాలి అన్నారు. అందుకని మనం ఈ బాహ్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని మనం ఎప్పుడు శత్రువుగా చూడం, అది ఒక శత్రువు కాదు మనకు, ఆ ప్రకృతి అనేది దైవంతో సమానం మనకు. అందుకని శాస్త్రంలో ఎలా చెప్పబడింది, దీన్ని విరాట్ స్వరూపంగా పూజించు అని చెప్పింది. ఆ చెప్పిన దాన్ని మనం యథాతథంగా భావించి దాన్ని అట్లాగే గ్రహించి అలా జీవించాలి. అలా జీవిస్తే దాన్ని ఋతం అంటారు. నీరు వృధా చెయ్యవాకు, నదిలో స్నానం చేసేటప్పుడు మల విసర్జనం చెయ్యవాకు, ఇవన్నీ వేదంలో చెప్పబడినాయి. ఉమ్మి వేయవాకు నదిలో, కనుక ఒక్కొక్క నియమాలు చెప్పబడినమాట. విద్యుత్తుని వృధా చెయ్యవాకు, నీటిని వృధా చెయ్యవాకు, వాయువుని కలుషితం చెయ్యవాకు, నీటిని కలుషితం చెయ్యవాకు, ఇవన్నీ వేదంలో చెప్పబడినాయి. అలా చెప్పబడిన దాన్ని యథాతథంగా తెలుసుకొని మనం ఆచరిస్తే దాన్ని ఋతం అంటారు. ఋతాన్ని పాటిస్తూ, అర్థం చేసుకున్న దాన్ని సరిగా పాటిస్తూ, ముందు అర్థం చేసుకో, తర్వాత అర్థం చేసుకోవాలంటే చదవాలి కదా, ముందు చదివితే కదా అర్థమవుతుంది. అందుకని వేద విద్య చదివేటప్పుడే ఆ విద్యార్థికి 12 ఏళ్ల వయసులోనే, 7 ఏళ్ళప్పుడే వెళ్తాడు కదా, ఉపనయనం కాగానే వాడిని గురుకులానికి పంపిస్తారు, హాస్టల్కి పంపిస్తారు అన్నమాట. పోయి అక్కడ చదవరా అంటాడు. అక్కడికి పోయి గురువుగారు ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి. నేను సెల్ ఫోన్ పెట్టుకుంటానండి, టీవీ చూస్తానంటే ఇంటికి పంపిస్తారు నెక్స్ట్ డే. సెల్ ఫోన్ లేదు, టీవీ ఉండదు, ఏమీ ఉండదు, సింపుల్గా ఉండాలన్నమాట. అక్కడ ఆ గురువుగారు భోజనం చేసిన తర్వాత ఆయన ఏది తింటే అదే మనకు అని, అందుకని సుఖభోగాలు ఉండవు అక్కడ. అలా ఉంచి వాడికి 12 ఏళ్ళప్పుడే ఈ సంస్కారం, ఈ విలువలన్నీ కూడా వాడికి నేర్పుతారన్నమాట. అలా నేర్పిన తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఆ సొసైటీ ఊహించండి, ఎంత అందంగా ఉంటుంది ఆ సొసైటీ. కనుక ఆ సంస్కారం లేకుండా ఇప్పుడు చదివే చదువులు ఉన్నాయి చూసారా, మోరల్ సైన్స్ క్లాసులు కూడా లేవు ఇప్పుడు. ఆ మోరల్ సైన్స్ క్లాసు కూడా ఆ టీచర్ మ్యాథమెటిక్స్ టీచరును ఇంగ్లీష్ టీచర్ తీసుకుంటుంది. మీకు ఎలా తెలుసండి అని అడుగుతారా, నేను టీచర్గా పనిచేశాను అందువల్ల నాకు తెలుసు. మ్యాథమెటిక్స్ టీచర్ ఆవిడ అనుకుంటుంది నా సబ్జెక్టే వెరీ ఇంపార్టెంట్ అనుకుంటుంది ఆవిడ. ఇంగ్లీష్ టీచర్ అంటుంది నా ఇంగ్లీష్ మించింది ఇంకేది లేదు అనుకుంటుంది ఆవిడ. అందరు కలిసి ఏం చేస్తారంటే మోరల్ సైన్స్ మాస్టర్ని మీరు క్లాసులు అక్కర్లేదండి మాకు ఇవ్వండి అంటాడు ఆ పీరియడ్స్ని. పాపం ఆ చదివే కొంచెం విలువలని కూడా లేకుండా మోరల్ సైన్స్ లేవు ఇప్పుడు, అసలు అవి కూడా పోయినాయి. అందుకని ఆ రోజుల్లో గురుకులంలో ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఋతంచ అన్నారు. తర్వాత సత్యంచ, సత్యాన్ని కూడా పాటించాలి, సత్యం ఎంతో ముఖ్యం అని చెప్పి ఇక్కడ ఫుట్ నోట్లో కూడా క్రింద శ్లోకాలు ఇచ్చారు, రెండు శ్లోకాలు. ఎప్పుడు చెప్తుంటాను ఈ శ్లోకం, సత్యం బ్రూయాత్, సత్యమునే పలుకుము. ఆ సత్యం కూడా ప్రియం బ్రూయాత్, ప్రియంగా చెప్పాలి. చెప్పేటప్పుడు బాధ కలిగించేటట్లుగా చెప్పకూడదు. సత్యమైనా కూడా బాధ కలిగించేటట్లుగా చెప్పకూడదు. ప్రియం బ్రూయాత్. తర్వాత నబ్రూయాత్ సత్యం అప్రియం, నబ్రూయాత్ సత్యం అప్రియం. ఒకవేళ ఆ సత్యం కనుక అప్రియంగా ఉండేటట్లయితే వారికి చెప్పవాకు అన్నాడు. నేను సత్యాన్నే పలుకుతున్నాను అన్నప్పుడు వాడు బాధపడతాడు అనుకోండి, అటువంటి సత్యాన్ని చెప్పవాకు అన్నాడు. అవతల వాళ్ళకి చెప్పవద్దు అన్నారు. ప్రియంచ నానృతం బ్రూయాత్, వాడికి ఇష్టం కదా అని చెప్పి ప్రియంచ ఏదో మాట్లాడితే వాడికి ఇష్టం కదా అని చెప్పి అబద్ధం చెప్పవాకు అన్నాడు. ప్రియంచ నా అనృతం బ్రూయాత్, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి సూర్యుడివి అవన్నీ చెప్పక్కర్లేదు వాడికి. వాడికి ప్రియం కదా అని చెప్పి ఎందుకు అబద్ధాలు లేనివన్నీ చెప్పడం వాడిని పొగడటం. ప్రియంచ నా అనృతం బ్రూయాత్, ఏమిటిదంటే ఏషో ధర్మ సనాతన, ఇదే ధర్మం అన్నారు. సనాతనమైన ధర్మం, సత్యమేవ జయతే అన్నారు. నా అనృతం ఎక్కడ ఉంటుంది, నా రూపి నోటు మీద ఉంటుంది, కాయన్ మీద. సత్యమేవ జయతే అని ఉంటుంది కనుక అసత్యం, సత్యం అనేదానికి ఒక ఆ చేర్చామనుకోండి ఏమైపోతుంది, అసత్యం అయిపోతుంది. కనుక సత్యం అనేది చాలా ముఖ్యం, చాలా అవసరం, పాటించాలి అని చెప్పారు. అంతేకాక కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పారని చెప్తున్నారు గీత. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్, మనం చెప్పే సత్యవాక్కు హితంగానూ ఉండాలి, వాడికి మంచి చేసేదిగా ఉండాలి, వాడికి ప్రియంగానూ ఉండాలి. ఆవిడ ప్రియం అని చెప్పి అబద్ధం చెప్పవాకు. ఎంత కష్టం చూడండి పాటించడం. కష్టమైనా కూడా అందులో ఎంతో విలువ ఉన్నది. ఇతరులు ఏది చేస్తే నాకు ఇష్టం లేదో నేను అది వారికి చేయకూడదు. ఇతరులు నాతో అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేనప్పుడు నేను అవతల వాళ్ళకి అబద్ధం చెప్పకూడదు కదా. ఒకవేళ సత్యమైనప్పటికీ కూడా వాళ్ళు నాకు చెప్తే నాకు అప్రియంగా ఉన్నదనుకుంటే నేను కూడా అలాగే చెప్పకూడదు వారికి. అంతటి విలువని పాటించాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. తర్వాత అది తపస్సు అన్నారు. ఈ స్వాధ్యాయ ప్రవచనేచ వస్తూనే ఉంది చూసారా ప్రతి చోట. అంటే స్వాధ్యాయ ప్రవచనం చేస్తూనే నేను వృతం కదా అని చెప్పి స్వాధ్యాయ ప్రవచనాన్ని వదిలిపెట్టవాకు అన్నాడు. సత్యాన్నే మాట్లాడతానండి, నాకు వేద పఠనం వేద పారాయణం అవసరం లేదు, నేను సత్యాన్ని ఫాలో అవుతున్నాను అన్నాడు. చాలామంది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఎప్పుడు నేను ఐ స్పీక్ ట్రూత్ ఓన్లీ. వేద అధ్యయనం అంటే ఇంకదెందుకండి, సత్యం మాట్లాడితే చాలు కదా అంటాడు. శాస్త్రం చెప్తుంది నువ్వు సత్యాన్ని పలికినా సరే నువ్వు వేద అధ్యయనం చేస్తూనే ఉండాలి అన్నారు. అందుకని ప్రతి చోట సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ అంటే ఏమిటి, సత్యాన్ని ఆచరిస్తూనే స్వాధ్యాయ ప్రవచనం మరచిపోవద్దు. ప్రవచనే చ అంటే దాన్ని మరచిపోవద్దు, నువ్వు దాని నుంచి వైదొలగవద్దు అన్నారు. మరచిపోవాకు అని అర్థం. తర్వాత దమం అన్నారు, తపస్సు. మూడవది తపస్సు. తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, తపస్సు అంటే ఏమిటి అన్నారు. ఉపవాసం వ్రతాలు అని చెప్పారు. మనకు ఏదైతే చాలా ఇష్టమో దాన్ని అప్పుడప్పుడు వదిలిపెట్టాలి, అది తపస్సు అంటే. విల్ఫుల్ సెల్ఫ్ డినయల్ అంటారు ఇంగ్లీష్లో. మనకి ఇష్టమైన దాన్ని వదిలిపెట్టాలి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం ఇష్టం అనుకోండి, న్యూస్ పేపర్ లేకపోతే వాడికి నేను అసలు తోచదనమాట. శాస్త్రం చెప్తుంది ఒకరోజు న్యూస్ పేపర్ ముట్టుకోవాకు. కొంతమంది కాఫీ లేకపోతే ఉండలేరు, ఒకరోజు కాఫీని వదిలిపెట్టు అన్నారు. అది చేస్తే అది నియమం అన్నమాట. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, ఉప్పు లేకుండా తింటాం. ఉప్పు చాలా అవసరం, కొంచెం తక్కువ అయితేనే చాలామంది అసలు లోపలికి దిగదు. ఉప్పు తక్కువైతేనే లోపలికి దిగదు వాళ్ళకి. అందుకని శాస్త్రం చెప్తుంది నీకు చాలా ఇష్టం కదా ఉప్పు అంటే, అందుకని ఏం చేయాలి, ఒకరోజు ఉప్పు లేకుండా తినేసేసే అన్నాడు. అందుకని ఉపవాసం రోజు ఉప్పు లేకుండా, ఏకాదశి రోజు, ద్వాదశి రోజు ఉప్పు లేకుండా తింటారు. కారణం ఏమిటంటే విల్ఫుల్ సెల్ఫ్ డినయల్ అన్నాడు, నాకు ఇష్టమైన దాన్ని ఒకసారి వదిలిపెట్టాలి. అందుకని కాశీకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు తెలుసా, నీకు ఇష్టమైన దాన్ని, బాగా ఇష్టమైన దాన్ని అక్కడ వదిలిపెట్టిరా అంటాడు. వీళ్ళు ఏం చేస్తారు తెలియగల వాళ్ళు, అక్కడికి పోయి ఏది ఇష్టం లేదో అది వదిలిపెడతారు, కాకరకాయో ఏది ఇష్టం లేదో. నాకు ఇష్టం లేదండి అది, ఎందుకని ఎట్లాగైనా ఇష్టం లేదు కాబట్టి వదిలిపెడతానన్నాడు. అందుకని ఏది బాగా ఇష్టం, మామిడి పండు బాగా ఇష్టం అనుకో, అది వదిలిపెట్టి రావాలట. ఎవరు వదిలిపెడతారండి, అది వదిలిపెట్టడం ఒక తపస్సు అన్నారు. ఎప్పుడైతే నువ్వు వదిలిపెట్టడం నేర్చుకుంటావో, త్యాగే నైకి అమృతత్వ మానసు అన్నాడు, నీ మనస్సు అలవాటు పడి 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 ఒకరోజుకి ఈ సమస్త జగత్తుని వదిలిపెట్టడానికి సిద్ధం కావాలి. నువ్వు అహంకారాన్ని వదిలిపెట్టాలి, మమకారాన్ని వదిలిపెట్టాలి. ఒక శ్లోకంలో చెప్పారు, జగత్తుని మొత్తాన్ని వదిలిపెట్టమన్నాడు, మోక్షార్థే పృథివీం త్యజేత్ అన్నాడు. కులాన్ని వదిలిపెట్టమన్నాడు, సమాజం కోసం కులాన్ని వదిలిపెట్టుకోన్నాడు. ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి త్యాగం చేయాలట, ఒక సమాజం కోసం ఒక కుటుంబమే త్యాగం చేయాలట. ఆ సమాజాన్ని వదిలిపెట్టాలి, దేని చేయాలంటే మోక్షం కోసం సమాజాన్ని వదిలిపెట్టమన్నాడు. ప్రహ్లాదుడు అలాగే చేశాడు, అన్నిటిని వదిలిపెట్టాడు. కనుక త్యాగరాజుల వారు కూడా కుటుంబాన్ని వదిలిపెట్టారు, సమాజాన్ని వదిలిపెట్టారు, అన్నీ వదిలిపెట్టి భగవంతుణ్ణి ఆరాధించారు. అందులో తప్పేమీ లేదు, దోషమేం లేదు, అది శాస్త్రమే అనుమతి ఇచ్చింది దానికి. అర్థమైందా? అందుకని దాన్ని తపస్సు అంటారు. అదేవిధంగా ఇంకా చక్కగా చెప్పారు, తపస్సు వలన ఏమవుతుందంటే మనకు ఇంద్రియాల నిగ్రహం ఏర్పడుతుంది. తపస్సు ఆచరించడం వల్ల, వ్రతాలు చేయడం వల్ల, ఉపవాసాలు చేయడం వల్ల ఇంద్రియాలన్నీ ఒక కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ తినవాకు, ఈ పదార్థాలు గ్రహించి తీసుకోవాకు, స్వీకరించవాకు అంటే ఏమవుతుందంటే మనిషికి ఒక పటుత్వం, పట్టుదల, ఇవన్నీ నిబ్బరం అన్నీ వస్తాయి. అందుకని చూసిందల్లా తినకూడదు, చూసిందల్లా కొనకూడదు, అలా నియమంగా ఉండాలి. ఇంద్రియాలన్నీ కూడా చెప్తున్నారు ఇప్పుడు, నమః స్వాధ్యాయ ప్రవచనే చ, తపస్సు చేస్తూనే స్వాధ్యాయం చేయాలి. తర్వాత దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలన్నీ కూడా బాహ్య ప్రపంచానికి ఎప్పుడు వెళుతూ ఉంటాయి, వాటి పని అదే కదా. అందుకని కఠోపనిషత్తులో చెప్పారని చెప్పి కూడా నోట్ చేశారు ఇక్కడ, పరాంచిఖాని వ్యతరణ స్వయంభూ పరాం పశ్యతి న అంతరాత్మన్. బ్రహ్మదేవుడు మన ఇంద్రియాలన్నీ బయటికి పరిగేటట్లుగా పుట్టించాడు వాటిని. పరాం పశ్యతి నా అంతరాత్మన్ అన్నారు. కనుక అటువంటి బయటికి పరిగెట్టే ఇంద్రియాలు, ఈ గుర్రాలని కాస్త కళ్ళెం వేసి, కఠోపనిషత్తులో చదివాం కదా, కళ్ళెం వేసి మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా నువ్వు ఆపాలి అన్నాడు. అందుకని ఒక నియమం కావాలి మనిషికి. నియమం నిష్ట లేకపోతే జీవితం దారం లేని గాలిపటంలాగా ఎగిరిపోతుంది అన్నాడు. దారం లేని గాలిపటం చూశారు కదా, ఎక్కడికి పోతుందో ఎక్కడ ఆగుతుందో దానికే తెలియదు. కనుక మనిషి కూడా నియమం, నిష్ఠ, ఆచారం లేకపోతే ఆ దారం, నియమం అనే దారం, నిష్ఠ అనే దారం, ఆ దారం కనుక లేకపోతే జీవితం గాలిపటంలాగా ఎక్కడో పోయి చినిగిపోతుంది అన్నాడు. ముళ్ళల్లో కంపల్లో పడి చినిగిపోతుంది అది, ఆ కాగితం. అదే దారం ఉంటే అందంగా ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అర్థమైందా? అందుకని జీవితాన్ని కూడా గాలిపటంతో పోల్చారు. ఇవన్నీ చెప్తే చాలామందికి కష్టంగా ఉంటాయి, ఎందుకండి ఇవన్నీ. ఒక ఆవిడైతే ఒక స్టూడెంట్ అట్లాగే ఉంది, యోగా క్లాసులు చెప్తూ నేను ఇలాంటి ఆహారం తినాలమ్మా, యోగిక్ డైట్, ఇట్లాంటి ఆహారం తినాలి, ఉప్పు కారం తగ్గించుకోవాలి, మసాలాలు తినకూడదు, వేపుళ్ళు తినకూడదు, కాఫీ టీలు తాగకూడదు, చక్కగా సాత్విక ఆహారం తినాలంటే అట్లా తింటే ఏముందండి జీవితం చప్పగా ఉండదు అన్నది. జీవితం అంతా చప్పగా ఉంటుందట, లైఫ్లో ఒక చామే ఉండదు, టేస్టే లేకపోతే ఏముందన్నాను. అందుకని మనం ఎలా అలవాటు పడ్డామంటే అన్ని దురలవాట్లే, కాఫీ, టీలు, మసాలాలు, కారం, పులుపులు ఎక్కువ కావాలి, ఉప్పు కావాలి, నోట్లో కూడా పెట్టుకోలేము. అట్లా తింటారు, అంత ఉప్పు తింటారు జనం, ఎట్ట తింటారో మరి. కనుక ఈ నియమాలన్నీ ఇంద్రియ నిగ్రహం. దమం అంటే ఏమిటి? ఈ నాలుకని మాట్లాడే నాలుక, తినే నాలుక, రెండు పనులు చేస్తుంది ఇది. అన్ని ఇంద్రియాలు ఒక పని చేస్తే దీనికి రెండు పనులు ఎందుకు? అందుకనే నోరు జారితే వెనక్కి తీసుకోలేము, కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు అన్నారు, నోరు జారితే వెనక్కి తీసుకోలేమన్నారు. అందుకని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వాగింద్రియం, రసనేంద్రియం, ఇది రెండు పనులు చేస్తుంది. అందుక మాట్లాడే స్పీచ్ అండ్ ఈటింగ్ చాలా జాగ్రత్తగా ఆలోచి ఆచితూచి అంటారు, చూసారా, తూచి తూచి మాట్లాడాలట. అట్లాంటివన్నీ కలిపి దమం అన్నారు. తర్వాత శమః అన్నారు. శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ. శమం అంటే మనోనిగ్రహం. ఈ మనస్సు అనే దాన్ని అంతఃకరణం అంటారు. ఈ మనస్సును నిగ్రహిస్తే అన్నీ నిగ్రహించవచ్చు. మనస్సును నిగ్రహిస్తే మనస్సు స్వాధీనమైన యా ఘనునకు మరి మంత్రతంత్రములేలా. రాగ, ద్వేష, కోపం, తాపం ఇవన్నీ ఎక్కడొస్తాయండి? మనస్సులో వస్తాయి. ఆ మనస్సును కనుక భగవంతుడికి ఇచ్చామంటే ఆ మనస్సులో రాగద్వేషాలు, కోపతాపాలకు చోటు ఉండదు. ఎందుకంటే భగవంతుడు వచ్చి కూర్చున్నాడు కదా, ఆయన కూర్చున్న తర్వాత ఇంక ఇవన్నీ ఎక్కడొస్తాయి లోపలికి? మనం భగవంతుడికి ఇవ్వలేదు కనుక వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు లోపల. మమకారం, అహంకారం, రాగ, ద్వేషం. వాళ్ళెవరో చెప్తారు, యేసుక్రీస్తుకి సిలువు కదా, వెర్టికల్ హారిజాంటల్, వెర్టికల్ లైన్ ఉంది కదా, ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది. ఆ వెర్టికల్ లైన్కేమో అహంకారం అని పేరు పెట్టారు వాళ్ళు దానికి, అహంకారం అని. ఇంత హారిజాంటల్కి ఏమో ఎలిమినేషన్, కొట్టిపారేసేయి అన్నాడు. ఈ నిలువు లైన్ అహంకారాన్ని ఈ అడ్డమైన లైన్తో కొట్టిపారేయి అన్నాడు. అదిదా క్రైస్ట్ అని చెప్పి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్. ఇందులో సరైన ఇంటర్ప్రిటేషన్ చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. అదే అహంకారాన్ని నాశనం చేయడమే, ఏ మతం మాట్లాడినా ఏది చెప్పినా అదే. కనుక కృష్ణుడు చెప్పేది అదే, బుద్ధుడు చెప్పేది అదే, క్రైస్తవు చెప్పేది అదే అని చెప్పి వాళ్ళు చక్కగా రాస్తున్నారు దాంట్లో. అలా క్రిస్టియన్స్ రాశారో లేదో, మన హిందువులే రాసి పెడతారు ముందు. ఎందుకంటే మనకు అన్ని మతాలు సమ్మతమే కదా, అందుకని. అలా మంచిని చూస్తే ఎందులో చూసినా సరే మంచివాడిగా ఉండేది మనకు కావాల్సింది. ఓకే, అరాచకాలు చేయకుండా ఉంటే చాలు. శమం అంటే మనోనిగ్రహం అన్నారు. అదే మనస్సు మీద అనేకమైనటువంటి కీర్తనలు రాశారు త్యాగరాజుల వారు. మనస్సు నిల్ప శక్తి లేకపోతే మధుర గంట విరుల పూజ ఏమి చేతను అన్నారు. మనస్సు కనుక నిలపకపోతే భగవంతుడి మీద మధురంగా భజన పాడినా, పూజ చేసినా, గంట కొడుతున్నా కూడా ఎవడో చూసుకుంటు పూజ చేస్తున్నా కూడా మనసు ఎక్కడో ఉంది కదా. అదే కదా పెద్ద కంప్లైంట్ అందరికీ, ధ్యానం చేసేటప్పుడు మనసు ఎక్కడికో పోతుందండి, పూజ చేసేటప్పుడు మనసు ఎక్కడికో పోతుంది. ఎప్పుడు పోవట్లేదమ్మా నీకు మనస్సు అంటే, ఎప్పుడు పోతూనే ఉంటుంది అటు ఇటు అన్న. అది మన స్వభావం. కానీ ఆ పూజ చేసే కాసేపు, ధ్యానం చేసే కాసేపు మనస్సు 20 నిమిషాలు 15 నిమిషాలు దాని మీద నిలిచుంటే చాలు, అలా ఉంచాలి. అది శమహ అన్నారు. స్వాధ్యాయం చేస్తూనే మనోనిగ్రహం చేయాలి అన్నారు. తర్వాత అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ. అగ్నిహోత్రం చేయడం అన్నమాట, యాగాలు. ఇవన్నీ పంచమహాయజ్ఞాలన్నీ చెప్తున్నారు అన్నమాట ఇందులో. దేవయజ్ఞం, అగ్నిహోత్రం అంటే మరి పూజలు ఇవన్నీ చేసేటప్పుడు కూడా, ఈవెన్ శ్రాద్ధకర్మ చేసేటప్పుడు కూడా అగ్నిహోత్రం ఉంటుంది కొన్ని. కనుక అగ్నిహోత్రం చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఆచరించాలి. ఎలా చెప్పబడిందో శాస్త్రంలో అవన్నీ చేయాలి, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో చెప్పారు, ఇప్పుడు మనం ఏం చేస్తాం? యజ్ఞాలు లేవు, హోమాలు లేవు. అందుకని దైవ పూజ, దీపారాధన అగ్నిహోత్రంతో సమానం అన్నారు. ఇప్పుడు దైవ యజ్ఞంగా భావించాలి మనం. ఆ అగ్నిహోత్రాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు దైవ యజ్ఞంగా దేవయజ్ఞం అంటారు. పంచమహాయజ్ఞాల్లో మొదటిది దేవయజ్ఞం అంటే ప్రతిరోజు దీపారాధన కనీసం చేసి దాన్ని అగ్నిహోత్రంగా భావించు అన్నారు. ఈ రోజుల్లో అగ్నిహోత్రాలు ఎవరు చేయటం లేదా ప్రతి ఇంట్లో. ఆ రోజుల్లో నిత్యాగ్నిహోత్రి అంటారు, నిత్యం అగ్నిహోత్రం ఉంటుంది వాళ్ళ ఇంట్లో, ఆరదు ఎప్పుడు. ఇంకా ఈ రోజుల్లో అలా చెప్తే ఎవరు వస్తారు క్లాస్కి రారు కనుక. కలియుగంలో దేవయజ్ఞం చెయ్యి నాయన, దేవ పూజ చెయ్యి, కనీస దీపారాధన చెయ్యి అన్నారు. ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే ఆత్మజ్యోతికి ఒక రోజైనా వెలుగుతుంది నీకు అని అర్థం. తర్వాత అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, అయిన తర్వాత అగ్నిహోత్రం చ స్వాధ్యాయం, ఈ రెండు కలిపే దేవయజ్ఞం అని చెప్పచ్చు. అగ్నిహోత్రం, ఆ యొక్క అగ్నిని అఖండ దీపం పెడతారు. చూసారా కొన్ని ఇళ్లలో అగ్నిహోత్రం చేసి దాన్ని రక్షిస్తూ ఉండాలి. అఖండ దీపం అంటే దానికి నూనె వేస్తూనే ఉండాలి. చాలా చోట్ల పెడతారు అఖండ దీపం పెడతారు, అది దాన్ని రక్షిస్తూ ఉండాలి. అగ్నయః అగ్నిహోత్రం చ, అది చేస్తూ దాన్ని రక్షిస్తూ కాపాడుతూ ఉండాలి. దీపం పెట్టి గాలిలో పెట్టి నా పని అయిపోయింది అనకూడదు కదా. ఆ దీపం ఆరాధన చేసిన తర్వాత ఆ పూజ అంతా అయ్యే వరకు, ఆ కార్యక్రమం అయ్యే వరకు దాంట్లో నూనె ఉందా లేదా, ఒత్తి సరిగ్గా ఉందా చూసుకోవాలా లేదా, రక్షణ చేయాలి దాన్ని. అది చెయ్యమంటున్నారు, ఆ దేవయజ్ఞాన్ని చెయ్యవలసింది. తర్వాత అతిథయ స్వాధ్యాయ ప్రవచనేచ, అతిథి యజ్ఞాన్ని చెయ్యవలసింది. అతిథి యజ్ఞం అంటే మనకు తెలుసు అతిథులకు మనుష్య యజ్ఞంగా చెప్పుకోవచ్చు దీన్ని. ఇతరులకి అతిథులకి ఆహారం ఇవ్వడం, రెండవ తిథి ఉండడం అన్నమాట. ఆయన చెప్పకుండా వస్తాడు, చెప్పకుండా వెళ్ళాలి. అతిథి అంటే రెండవ తిథి, నెక్స్ట్ డేకి కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తానని చెప్పకూడదు, మళ్ళీ వస్తాను రెండు నెలలు అని చెప్పకూడదు. అతిథి అంటే న ద్వితీయ తిథి అస్తి అన్నారు, రెండవ తిథికి ఉండడం అన్నమాట. వచ్చేటప్పుడు ఉత్తరం రాసి రాకూడదు, వెళ్ళేటప్పుడు వెళుతున్నానని చెప్పకూడదు, అలా వెళ్ళాలన్నమాట. అంటే నువ్వు నీకు అంత అత్యవసరమైనప్పుడే నువ్వు అవతల వాడి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి, కానీ పోయి అక్కడికి వెళ్ళి తిష్ట వేసి కూర్చోకూడదు. అందుకని అట్లాంటి అతిథుల్ని గౌరవించేవాళ్ళు ఆ రోజుల్లో. ఒక అతిథికి పెట్టి కానీ భోజనం చేయకూడదు యాక్చువల్గా గృహస్థుడైన వాడు, అది పద్ధతి. అతిథయః తర్వాత మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ, మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే ఇక్కడ అతిథయః అంటే పితృయజ్ఞం కూడా తీసుకోవచ్చు మనం, పితృలకి చేయడం. అగ్నిహోత్రంలోనే పితృయజ్ఞం వస్తుంది అందులో కూడా, కలిసి అన్ని క్లబ్ అయి ఉన్నాయి, ఇందులో కలిసి ఉన్నాయి పితృయజ్ఞం. మానుష్య యజ్ఞం అంటే సేవ చేయడం మనుషులకి, పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి సేవ చేయముందు, తల్లిదండ్రులకి అత్త మామలకి సేవ చేయడం. ఎవరండి చేస్తారన్నారు, చెయ్యాలి అని చెప్తున్నారు, అది చేయడం మర్చిపోకూడదు. చేస్తూనే స్వాధ్యాయం చెయ్యాలి. ఇదంతా అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనకూడదు, పెళ్లి చూసుకో వెళ్ళి వెంటనే అంటున్నారు. ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ, ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రజన ప్రవచనేచ. స్వాధ్యాయాన్ని మొదలుపెట్టవాకు వెళ్ళిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి చక్కగా వివాహం చేసుకొని సంతతిని, మంచి సంతతిని ధర్మార్థం అన్నారు. ధనం ధర్మార్థం, ధర్మం కోసం ఆ వ్యాప్తి చేయడం కోసం సంతానం, అంతేగాని కంపాటబిలిటీ, వైఫ్ అబ్బాయిని చూసి అమ్మాయిని చూసి మాట్లాడుకోవడం ప్రశ్న లేదు. ఆ రోజుల్లో అసలు చూడకుండానే పెళ్లి చేసేవాళ్ళు, అబ్బాయి అమ్మాయి చూసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి చూసుకోవడమే కాదు, మాట్లాడుకొని ఆరు నెలలు చూసిన తర్వాత నువ్వు అసలు కరెక్ట్ సూట్ అవుతావాలి. ఇప్పుడు చేసుకునే వివాహ పద్ధతి వేరండి. ఆ రోజుల్లో వివాహం దేనికోసం చేసేవాళ్ళు, మంచి గుణం ఉంటే, శీలం గుణం ఉంటే చాలు. అలా ఉన్న వ్యక్తి మంచి సంతానాన్ని పొందడానికి మనకు ఆస్కారం ఉంటుంది. మంచి సంతానం కనుక పడితే, వాళ్ళు కూడా ధర్మాన్ని పాటిస్తే, ఆ ధర్మం కనుక ప్రపంచ సొసైటీ అంటే సమాజంలో బాగా అభివృద్ధి చెందితే దాన్ని మనకు క్షేమం అని. అందుకోసమే కానీ వివాహం అంటే ఏదో ఒకరికి సుఖం కోసం మరొకరి సుఖం కోసం అని చెప్పి జీవించడం కోసం కాదు. అది మంచి ఆరోగ్యకరమైనటువంటి ధర్మ సంస్కారవంతమైనటువంటి పిల్లలకి జన్మనివ్వడం కోసం వివాహం, అర్థమైందా అని చెప్పి మన వాళ్ళు అలా చెప్పేవాళ్ళు. కులధర్మాన్ని పాటించడం కోటం కోసం, వంశధర్మాన్ని పాటించడం కోసం వంశ పారంపర్యంగా వచ్చి మా తాతగారు ఇలా ఉండేవారండి. వారికి తగ్గట్టుగా వారిని, వారి గౌరవాన్ని రక్షించేవాడుగా ఉండాలి పిల్లవాడు పుట్టేవాడు, అంతే కదా. ఆయన ఘనాపాటి అయితే వీడు ఏ పాటి అన్నాడు ఒక పాట బట్టు, వాళ్ళందరూ ఘనాపాటి దీక్షితులైతే వీడు ఎక్కడ కూర్చుంటున్నాడు అన్నాడు. అందరూ భారద్వాజులు అగ్నిహోత్రి పేరున్న వాళ్ళందరూ పోయి బార్లలో కూర్చుంటే ఎట్లండి కదా. చూసారా ఒకసారి, 2 ఏళ్ల కిందటో 3 ఏళ్ల కిందటో పేరు అగ్నిహోత్రి, బార్కి వెళ్ళి డాన్స్ వేసి స్టేజ్ అంతా విరిగి కింద పడి నెక్స్ట్ డే పేపర్లో వచ్చింది పేరు చూస్తే అగ్నిహోత్రి అని ఉంది. ఆ అబ్బాయి తప్పకుండా బ్రాహ్మణుడే, అగ్నిహోత్రి అని పేరు పెట్టరు ఎవరు లేకపోతే. బ్రాహ్మణ కులంలో పుట్టి అటువంటి స్థితికి వెళ్ళాడంటే ఏమిటి అది అన్నారు. అందుకని ఇక్కడ అడుగుతున్నారు, ప్రజాచ ప్రజనహ అంటే భార్యాభర్తలు వాళ్ళ స్వాభావికమైనటువంటి యాంత్రికమైనటువంటి ఆ సంబంధం ఒక యాగంగా మార్చుకోవాలి, ఒక తపస్సుగా మార్చుకోవాలి, ఒక యజ్ఞంగా మార్చి సంతానానికి వాళ్ళకి జన్మనిచ్చి మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా ధర్మ అభివృద్ధి అర్థం అన్నారు. అందుకే కానీ ఈ అబ్బాయి మనకు ముసలితనంలో చూసుకోవడానికో లేకపోతే ధనం సంపాదించి పెట్టడానికో అనే ఆలోచనే రాకూడదు అసలు. అది బై ప్రోడక్ట్, అది బై ప్రోడక్ట్. ధనం సంపాదిస్తాడు ఇస్తాడు అనేది బై ప్రోడక్ట్, దానంతటా అది వస్తుంది. కానీ సంస్కారం అనేది చాలా ముఖ్యం అన్నారు, సంస్కారం చాలా ముఖ్యం అన్నారు. తర్వాత దీన్ని పితృయజ్ఞం అంటారు. ఈ యొక్క సంతానాన్ని వంశ పారంపర్యాన్ని వృద్ధి చేసుకునే దాన్ని పితృయజ్ఞం అంటారు. అంటే పితృదేవతలకు కూడా సంతానం ఉంటే కదా పితృదేవతలకి వాళ్ళకి శ్రాద్ధకర్మ తర్పణాలు చేయడానికి. ఎవరు లేకపోతే తరతరాలు వాళ్ళందరికీ ఎవరు చేస్తారు పిండ దానం? కనుక సంతానం ఉంటేనే పితృయజ్ఞం జరుగుతుంది. పితృయజ్ఞం చేస్తేనే వారందరికీ ఆహారం లభిస్తుంది, వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. అందుకని నేను శ్రాద్ధం కర్మ చెయ్యను, ఇవి చెయ్యను, తర్పణాలు చేయను అని చెప్పి ఇప్పుడు అందరూ నేను గయలు వదిలిపెట్టి చేసుకొని వచ్చేస్తానండి, మా పిల్లవాడు చేస్తాడో చెయ్యడో అని చెప్పి అనుకుంటున్నారు అందరూ. మా పిల్లవాడు శ్రాద్ధం చేస్తాడో చెయ్యడో తర్వాత నేను పోయిన తర్వాత ఎందుకైనా మంచిది, ముందే సేఫ్ సైడ్ స్టాండ్ బై అని చెప్పి గయా శ్రాద్ధం అని పెట్టుకొని వచ్చేస్తే జీవితాంతం ఇంకా ఢోకా లేదని చెప్పి అసలు ఆ అవస్థ రాకూడదు. అది ఎవరికి? పిల్లలు లేని వారికి. సంతానమే కలగని వాళ్ళకి గయా శ్రాద్ధం అని ఇవన్నీ చేస్తారు, కానీ పిల్లలు ఉన్న వాళ్ళు చేసుకోకూడదు. వాళ్ళు కూడా చేసుకుంటున్నారు ఈ రోజుల్లో, ఎందుకంటే పిల్లలు చేయడం లేదు కదా. ఆత్మపిండం అని అవన్నీ పెట్టుకుంటున్నారు, చేసుకోవాలి కదా. తర్వాత ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ అంటే మంచి సంతానాన్ని పొంది సహధర్మచారిణి అన్నారు. అందుకే ధర్మ అభివృద్ధ్యర్థం సహధర్మచారిణి అన్నారు. ధర్మ అభివృద్ధ్యర్థం తెలుగులో చెప్పక్కర్లేదు కదా, అర్థమైపోతుంది. సహ ధర్మ అభివృద్ధ్యర్థం సహధర్మచారిణి అన్నారు. హైట్ కరెక్ట్గా ఉందా లేదా, నేను బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది నా హైట్కి, అందరు చూసినప్పుడు అట్రాక్టివ్గా ఉందా లేదా వైఫ్, ఇవన్నీ ఆలోచిస్తారు ఎవరన్నా? ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. కాంప్లెక్షన్, కలరు, హైట్, వెయిట్ ఇవన్నీ చూస్తున్నారు. ధర్మ అభివృద్ధ్యత్వం సహధర్మచారిణి అనే వార్త చెవులు ఎక్కడ వాళ్ళకి వినపడినట్లే లేదు అసలు. అదే అంటే కంపాటబిలిటీ అంటాడు, కంపాటబిలిటీ. అదేమిటో మనకు ఆ వర్డే అర్థం కాదు. పోనీ ఏమైనా సుఖంగా ఉంటున్నారంటే అది లేదు, 6 నెలలు కాగానే డైవర్స్ అంటాడు. ఎప్పుడైతే కంపాటబిలిటీ అని చెప్పి పరిగెడతావో నువ్వు, ఆ భౌతికమైనటువంటి ధనం అవన్నీ ఆ రూపమే చూస్తావో నువ్వు, అక్కడ శాంతి తృప్తి ఆనందం ఉండదు. అందుకని డైవర్స్ అనే మాటే లేదు అసలు మన చరిత్రలో, మన పరంపరలో, మన సమాజంలో. ఒకప్పుడు ఒకసారి చేసుకున్నామంటే అంతేనండి బంధికాన అంటారు, ఇప్పుడు అప్పుడు పతియే దైవం అన్నాడు. అందుకని అనేక కథలు చెప్పి ఆ ధర్మాన్ని రక్షించడం కోసం అని చెప్పి చెప్పేవారు. అది చెప్తూ ఉంటే దానికి ఇంకా చెప్పుతూనే ఉండొచ్చు. ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అంటే మనవళ్ళు కూడా అట, పిల్లలకు పెళ్లి చేయకుండా వదిలిపెట్టవాకు, పెళ్లి చేసి వాళ్ళకు మనవళ్ళు పొందే వరకు కూడా నువ్వు టేక్ కేర్ ఆఫ్ అన్నారు. చూసారా ప్రజాతి అంటే మనవళ్ళు, గ్రాండ్ చిల్డ్రన్. సత్యం అంటే ఇంతవరకు అయిన తర్వాత ఇవన్నీ కూడా విధులు అన్నారు, మనం పాటించవలసినటువంటి విధులు అన్నారు. తర్వాత సత్యమితి రాధీతనః సత్యవచాః అన్నారు. అత్యంతమైనటువంటి విలువ ఏమిటంటే వీటన్నింటిలోకి కూడా సత్యమే అన్నాడు. ఎవరు? రాధీతరః, సత్యవచాః రాధీతరః. రాధీతరః అనే గోత్రానికి సంబంధించినటువంటి సత్యవచుడైనట్టు ఎప్పుడూ సత్యాన్ని పలికేటటువంటి ఒక ఋషి సత్యవచాహ అనేది పేరు, ఆ వ్యక్తికి పేరు. ఎందుకు వచ్చిందండి ఆ పేరు? మన ఋషులందరికీ పేర్లు వాళ్ళ యొక్క జీవితం, వారి ఆచరణను బట్టి వారికి ఆ పేరు వచ్చినాయి. సత్యాన్ని ఎప్పుడూ పాటించేవాడు కనుక సత్యవచహ, సత్యవచాహ రాధీతరహ అన్నారు. బిరుదు అన్నమాట అది అతనికి. అందుకని హరిశ్చంద్రుడికి కూడా చూడండి ఏమొస్తుంది ముందు, సత్య హరిశ్చంద్ర అని వస్తుంది. మనకి ఎవరన్నా ఇస్తారా టైటిల్? సో సత్యం వచః యస్య అన్నారు. సత్యం ఎవరికి వ్రతంగా పరిపాలనగా ఉన్నదో అటువంటి రాధీతర గోత్రుడైనటువంటి పరంపరతో పరంపరకు సంబంధించినటువంటి ఆయన సత్యం ఇతి అన్నాడు. సత్యమే అన్నిటికంటే విలువైనది అన్నాడు. అంతేకాదు తప ఇతి పౌరుషిష్ఠి తపోనిత్య, ఎప్పుడూ తపస్సే జీవితంలో పరమార్థంగా పెట్టుకున్నటువంటి, తపోనిత్యమన్న తపస్సి నిత్యం వర్తతే ఇది, ఎవరైతే తపస్సు ఎందే ఎప్పుడూ ఉంటూ ఉంటాడో అతను తపోనిత్య అని పేరు. ఆయన పేరేంటి? పౌరుషిష్ఠి. పురుశిష్యస్య అపత్యం పౌరుషిష్ఠి, పురుశిష్యుడి యొక్క కొడుకు పౌరుషిష్ఠి తపోనిత్యంలో ఉండేవాట. తపస్సే అన్నిటికంటే ఉన్నతమైంది అన్నట్టు ఆయన కూడా. అదేవిధంగా స్వాధ్యాయ ప్రవచన ఏవ ఇది మౌద్గల్య నాకహ అన్నారు. ఉద్గలుడు పుత్రుడైనటువంటి మౌద్గల్యుడు నాక అని పేరు ఆయన పేరు. ఆయన ఏం చెప్పాట? ఆహాహా, అన్నిటికంటే మించింది స్వాధ్యాయ ప్రవచనమే అన్నట. అందుకనే అన్నిటిలోకి ఏది ముఖ్యం ఇప్పుడు? అన్నీ ముఖ్యమే, అన్నీ పాటిస్తూ వాటితో పాటు స్వాధ్యాయ ప్రవచనం ఇస్ ద టాప్ మోస్ట్ అన్నాడు. ఏమిటది? వేద అధ్యయనం, వేద ప్రవచనం అన్నారు. అర్థమైంది? అది చాలా ముఖ్యం అని చెప్పి మౌద్గల్యుడు చెప్పాట. ఈయనకు మౌద్గల్యుడు అని ఎందుకు పేరు వచ్చింది? నాక ఆయన పేరు అసలు, ముద్గల ఆయన తండ్రి పేరు. ఆయనకు ముద్గల అని ఎందుకు పేరు వచ్చిందంటే వేదాన్ని అర్థం చెప్పేటప్పుడు సంతోషంగా చెప్పేవాడట, ఆనందంగా. ముద అని అర్థం. ముద్గల అంటే ముదం శాస్త్రార్థం నిర్ణయం రూపాం గలతి అన్నారు, శ్రవతీతి అన్నారు. ఆ వేదాన్ని గానం చేసేటప్పుడు, వేదాన్ని చెప్పేటప్పుడు, వేదం యొక్క అర్థాన్ని చెప్పేటప్పుడు ఆనందంగా చెప్పేవాడట ఆయన. అందుకని ఆయనకు ముద్గలుడు అని పేరు. ఆయన కొడుకు మౌద్గల్యుడు అని పేరు. ఆయనకి మరొక పేరు ఏమిటి? నాకహ అని పేరు. ఆయన చెప్పాట స్వాధ్యాయ ప్రవచనం మీద అత్యంతమైనటువంటిది. దానికోసం రిపిటేషన్ అన్నమాట. తద్ధి తపః తద్ధి తపః అన్నాడు. అదే తపస్సు, అదే తపస్సు అన్నాడు. ఏది? స్వాధ్యాయ ప్రవచనం. అందుకని వేద అధ్యయనం చేయకపోతే, వేద అధ్యయనం చేసి దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. మీమాంస అంటారు, శబ్దజ్ఞానం అర్థజ్ఞానం. మనం ఏం తెలుసుకుంటున్నాం ఇప్పుడు? అర్థజ్ఞానం. దానికి ముందు శబ్దజ్ఞానం, పారాయణం చేసాం, ఇప్పుడు అర్థజ్ఞానం. శబ్దజ్ఞానం అర్థజ్ఞానం రెండు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? స్వాధ్యాయ చేస్తున్నామన్నారు. నేనేమో ప్రవచనం చేస్తున్నాను, మీరేమో స్వాధ్యాయం చేస్తున్నారు. ఇది స్వాధ్యాయం అంటే. అర్థమైందా? ఇలా చేసిన ఇదే పెద్ద తపస్సు. మీరేం చేస్తున్నారు సోమవారం సోమవారం? ఇప్పుడు నిజమైన తపస్సు చేస్తున్నారు. చూసారా? ఎవరు చెప్పారు? నేను చెప్పలేదండి, ఉపనిషత్తు చెప్తోంది. ఉచ్చి ఊరికే కూర్చోవడం లేదు. తద్ధి తత్హి, అదే తపస్సు, అదే తపస్సు అన్నది. అది గనక ఉంటే సత్యం ఋతం అన్నీ దానంతటా అవే వచ్చేస్తాయి. శమ దమ అన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇదే గనక లేకపోతే అవి రావు, చాలా కష్టం. ఇది గనక ఉంటే అన్నీ వస్తాయి అనే ఉద్దేశంతో స్వాధ్యాయ ప్రవచనం మనల్ని అలా మనిషిని ఏం చేస్తుంది? ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో ఎతుకుతున్నా నేను పదాన్ని, తీర్చిదిద్దుతుంది. అది మనిషిని సంస్కారవంతుడిగా అలా అందంగా తీర్చిదిద్దుతుంది వేదాధ్యయనం. ఇప్పుడు మనం చేసే పని శమం దమం ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అన్నీ సత్యం వృత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇది గనక లేకపోతే అవన్నీ చాలా కష్టం. అందుకని ప్రతిసారి ఏం చెప్పారు, స్వాధ్యాయ ప్రవచనేచ స్వాధ్యాయ ప్రవచనేచ 12 సార్లు. ఇప్పుడు మౌద్గల్యుడు చెప్పిన దాంతో కలిపి 13 సార్లు. కావాలంటే లెక్క పెట్టండి ఇంటికి వెళ్ళి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.